ధ్యానము మొదలైన ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి మనిషి తరించడానికి. కానీ ధ్యానవాహనాదులు ఏవి కూడా దానమునకు సాటికావు. దానము వల్ల సకల ప్రాణులు సంతోషిస్తారు, దానం వల్ల పరమాత్మ సంతోషిస్తాడు. అందుకే వామనావతారంలో విష్ణుమూర్తి కూడా బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి దానమునకు మించిన ధర్మం మరొకటి లేదన్నాడు. కాబట్టి నా మాట విను, ఒక్క పిడికెడు ముద్దైన మహానుభావులైన పండితులకు ఎంతో కొంత పెడుతూ ఉండు. నువ్వు పెట్టే పిడికెడు ముద్ద ఆకలితో ఉన్న బ్రాహ్మణు తింటే నీకు 10 రెట్లు ఫలితం ఇస్తుంది. అన్నదానంబు చేయలేకున్న ఎడల ప్రతిదినంబును నొక్క పర్వముననైనా అన్నమును విప్రునకు బెట్టునతని కొదవు అనుదినంబును భుక్తి జన్మాంతరమున. రోజు అన్నం పెట్టలేకపోవచ్చు, అప్పుడు ఏం చేయమన్నాడు? ప్రతీదినం పెట్టలేకపోతే పర్వముననైనా, పర్వదినాల్లో గ్రహణాల రోజుల్లోనూ ఓ పండుగ రోజుల్లోనూ ఇంకేవైనా పవిత్ర దినాల్లోనూ స్నానానంతర భోజనం. ఉదాహరణకు సూర్యగ్రహణం పట్టిందనుకోండి, మరునాడు ఉదయం ఏం చేయాలి? శుద్ధి చేసి అన్నదానం చేయాలి. అలా పర్వానంతర భోజనం అంటారు దాన్ని. రాత్రికి చంద్రగ్రహణం పట్టింది, తెల్లవారుగానే ఇల్లంతా శుద్ధి చేసి ఒక్కడికి ఇంత అన్నం పెట్టు, అది మహాపవిత్రమైనటువంటి దానం అవుతుంది. అప్పుడప్పుడైనా ఏదైనా మంచి రోజుల్లో కార్తీక మాసంలోనో ఇంకోసారో ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత పెట్టు. ముఖ్యంగా కార్తీక మాసంలో నక్తములు అనే పేరుతో ఉపవాసం చేస్తున్నప్పుడు రాత్రిపూట నక్షత్ర దర్శనానంతరం ఎవడో ఒకడికి ఇంత అన్నం పెట్టు, దానివల్ల భవిష్యత్ జన్మల్లో నీకు భుక్తి లభిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ముక్తి లభిస్తుంది. జన్మానికి ఒక్కసారైనా పాత్రుడికి అన్నదానం చేస్తే అది కూడా భక్తితో చేయాలి. అన్నదానం కూడా, అయ్యా అన్నదానం చేస్తున్నాను తినండి అని వినయంగా ప్రార్థించాలట. వచ్చి పడ్డాడు రావిడి దౌర్భాగ్యుడు తిండి తినడానికి అని లోపల తిట్టుకుంటూ పై పైకి చేయకూడదు దానం. వినయంగా భక్తిగా మహానుభావులు వచ్చారు తినండి అనాలి. అందుకే తద్దినాల్లో ఏమంటారండి, వశిష్ఠ వామదేవులు లాంటి విశిష్టులు వచ్చారు, వండి వడ్డించిన దాంట్లో మీకు కావలసిన తృప్తిగా తినండి అన్నారు. మళ్ళీ అన్నీ తినమనలా, తింటే తస్తాడు వాడు అవతలవాడు. అందుకని ఏది కావాలో తినమనాలి. అంటే అక్కడ స్వేచ్ఛ ఇచ్చారు, గౌరవము ఉన్నది. వశిష్ఠుడు వామదేవుడితో పోల్చారంటే మాటల, వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యప, 8 మంది మహానుభావులైన వేద పండితులు పురోహితులు దశరథుడి కాలంలో ఉండేవారు. రాముడికి పట్టాభిషేక సమయంలో వీళ్ళు వచ్చారు. అందులో మొదటివాడు వశిష్ఠుడు, రెండోవాడు వామదేవుడు. అంతటి వారితో ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి భోక్తల్ని పోల్చామంటే మనం ఎంత గౌరవంతో అన్నం పెడుతున్నామో ఆలోచించండి. సాక్షాత్ వశిష్ఠుడే, ఆ కాశ్యపు వాడు ఎవరు? వామదేవుడే. అలా భావించాలి. అలాగే ఇక్కడ మీరందరూ భోజనానికి పిలుస్తున్నప్పుడు అందరినీ ఏమంటున్నారు? పరమేశ్వర స్వరూపాలు, ఇక్కడ తినండి అంటున్నారు. అలాగే అనాలంటే మనం అన్నం పెట్టేటప్పుడు అతిభక్తితో వినయంతో పెట్టాలి. ఒక ఊళ్ళో కొంతమంది గుణవంతులు ఉంటే తెలియకుండానే పౌరాణికులు పొగుడుతారు. నేనని కదా, ఎవడొచ్చినా పొగడక తప్పదు. అది ఆ పొగడత మా గొప్పతనం కాదు, మీ గొప్పతనం. అది మీరే కావాలని అలా పొగిడించుకుంటున్నారన్నమాట, అంత గొప్పగా అయిపోయి. కారణం అలా గొప్పగా లేకుండా మాత్రం ఉండకండి సుమా. జైమిని ఇప్పుడు అందుకనే వినయంగా భక్తితో అన్నం పెట్టమనగానే వెంటనే ఆయన అన్నాడు, స్వామి నువ్వు చెప్పినట్టు చేస్తాననుకో, కానీ నాకు అనుమానం వచ్చింది, నా అనుమానం తీర్చకపోతే నువ్వు చెప్పినట్టు ఎలా చేస్తాను అన్నాడు. ఇంత చెప్పాక మళ్ళీ అనుమానం ఏమిటిరా, ఏమిటి నీ అనుమానం అన్నాడు. స్వామి దానం వల్ల స్వర్గం వస్తుంది అన్నావు, స్వర్గానికి ఉన్న లక్షణాలు ఏమిటి అన్నాడు. అనుటయును బ్రాహ్మణుండిట్టులనియే భూప క్రూరులు కృతఘ్నులును నాస్తికులును దురభిమానులును జోరులును నసంభావితులును లోభులును లేరు నిర్జర లోకమందు. స్వర్గానికి దానం చేసిన వారు వెడతారన్నావు. స్వర్గంలో ఏ లక్షణాలు ఉంటాయి, ఎవరెవరు ఉంటారో అది తెలుసుకుంటే దాన్ని బట్టి నేను స్వర్గానికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో, దానం చేయొచ్చో లేదో నిర్ణయించుకుంటాను. కాబట్టి స్వర్గం గురించి చెప్పమనగానే అప్పుడు ఆయన చెప్పాడు, స్వర్గం చాలా పవిత్రంగా ఉంటుంది, అందమైన ఉద్యానవనాలతో పవిత్రమైన గంగానది వంటి నదులతో ఉంటుంది, ఇంద్రాది దేవతలు ఉంటారు. ఆ లోకంలో క్రూరులు ఉండరు, కృతఘ్నులు ఉండరు, నాస్తికులు ఉండరు. ఎంచేత స్వర్గానికి వెళ్ళాలంటే ఆస్తికుడే పెడతాడు కనుక. అక్కడ ప్రతి చిన్నదానికి గొడవ చేసే మూర్ఖులు ఉండరు, దురభిమానులు అసలు ఉండరు, మేము గొప్పవాళ్ళం అని ఆత్మస్థుతి చేసుకునేవాళ్ళు ఉండరు, దొంగలు లేరు, గౌరవించడానికి అర్హులుంటారు తప్ప అనర్హులుండరు, పిసినిగొట్లు అసలుండరు, లోభులును లేరు నిర్జర లోకమందు. ఇంకా అమరుల కుచుత్పిపాసలు శ్రమమును గ్లానియును శైత్య సంతాప విషాదములును వార్ధకమును రోగములును శోకమును మృతియు కలుగవు భూప. దేవతలకి మనకి మళ్ళీ ఆకలి దప్పిగా ఉండవు, అందుకే వాళ్ళ దేవతలు అన్నారు. అమరులకి ఈ భూలోకంలో వాళ్ళకి మళ్ళీ ఆకలి దప్పికలు ఉండవు. అక్కడ వంటలు అక్కర్లేదు, వంట ఎప్పుడు అక్కర్లేదో, పెంట అక్కర్లేదు, ఏతంట లేదు. అక్కడ క్షుత్పిపాసలకి అతీతంగా ఉంటారు. క్షుత్తు పిపాస దరిద్ర దేవత లక్షణాలు. రోజు మీరు శిరసత్వంలో చెప్తున్నారు కదా, క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. ఈ రెండు అలక్ష్మి అంటే దరిద్ర దేవత, దీనిని నేను నాశనం చేస్తున్నాను. అనగా ఎక్కువ ఆకలి, ఎక్కువ దాహం ఉండకూడదు, అతిగా ఏది తినకూడదు, అతిగా తాగకూడదు. ఇవి దరిద్ర లక్షణాలు. వాటిని అదుపులో పెట్టడమే ఒక గొప్ప ఉత్తమ లక్షణం. అసలు స్వర్గంలో క్షుత్పిపాసలే ఉండవు, మనకి మళ్ళీ ఆహారాదులు అవసరం లేదు. వాళ్ళు అమృతపానంతో నిరంతరం శ్రమ లేకుండా ఉంటారు. వారికి శ్రమ ఉండదు, వాడిపోవడం ఉండదు, చల్లదనం ఉండదు, శైత్యం ఉండదు. అంటే రాత్రిగానే చలి పేస్తుంది బాబాయ్ దొప్పటి కప్పుకోవాలంటే బెంగలేదు. వేడి ఉండదు, సంతాపం లేదన్నారు. సంతాపం అంటే బాగా వేడి అనమాట. వేసవి కాలంలో వేడి బాధ, చలికాలంలో చలి బాధ, ఇవి లేవు. అందుకని శైత్య సంతాప చల్లదనము వేడి అనే బాధలు లేవు. విషాదం అసలు లేదు అక్కడ. వార్ధకమును ముసలితనం లేదు, రిటైర్మెంట్ లేదు అక్కడ, అసలు పొరపాటును కూడా. రోగములును రోగాలు లేవు, పొద్దున్న సాయంత్రం బిళ్ళలేసుకోవాల్సిన అవసరం లేదు, మాత్రక్కర్ లేకుండా హాయిగా యాత్ర చేయొచ్చు అక్కడ. శోకము లేదు, మృతియు కలుగవు భోప, చావు కూడా ఉండదు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోయే విమానములున్నవి. సకల సుఖాలని ఇచ్చేటటువంటి స్త్రీ పురుషులు సుఖంగా తిరుగుతూ ఉంటారు. మగవాళ్ళకి అప్సరసలు, అప్సరసలకి సుందరులైన భర్తలు అక్కడ లభిస్తారు. అక్కడ కల్పవృక్షములు, ఐదు రకములైన జాతులతో మందారము, పారిజాతము, సురభి ఇలాంటి పేర్లు కలిగిన ఐదు వృక్షములు, కల్పవృక్షాలు ఉన్నాయి. ఏ కోరిన కోరికైనా తీరుస్తాయి అవి. అక్కడ మంచి కాంతితో ఉండొచ్చు. అటువంటి దివ్యలోకం ఒక్క స్వర్గమే అని స్వర్గం గురించి తెగ పొగిడాళ్ళండి. పూర్వం ఒక ఋషీశ్వరుడు యాత్రలు చేస్తూ చేస్తూ శ్మశానం దగ్గరికి వచ్చాడు. పాప ఆ శ్మశానంలో ఒక నక్క ఉంది, ఆ నక్క ఒక ఎముకను నక్కుంటుంది. ఈ మనుషులు చచ్చిపోయాకనో లేక శవాలు బయటకు అయిపోయాకనో వీటి శరీరంలో ఉన్న ఎముకలన్నీ అక్కడ బయటకు వచ్చేస్తాయిగా. ఒక ఎముక నక్క కనపడింది, అది మనిషి ఎముకో లేకపోతే పశువు ఎముకో కానీ ఆ ఎముకని ఆయన నాక్కుంటుంది. అది నక్క భూమికను నాక్కుంటూ ఉంటే పాపం ఈ ఋషికి జాలి కలిగింది. పాపం వెర్రి నక్క, ఎన్నాళ్ళ నుంచో ఈ ఎముకలు నాక్కుంటూ బతుకుతోంది, నక్కలు బొక్కలు వెతుకును అనుకుని, నక్కా నక్కా ఎంతకాలం ఈ ఎముకలు నాక్కుంటావు, నీకు ఈ బాధ లేకుండా చేస్తాను, నాకు తపశ్శక్తి ఉంది, నా తపశ్శక్తితో స్వర్గానికి పంపనా అని అడిగాడు. పాపం నక్కకి స్వర్గం అంటే తెలియదు కదా, అందుకని నాకలోకానికి పంపుతారా అండి, నాకం అంటే ఎలా ఉంటుందండి అని అడిగింది నక్క. ఎవరిని? ఈ యోగీశ్వరుని, సన్యాసిని. నక్కకి అర్థమయ్యేలా చెప్పాలిగా మరి స్వర్గం గురించి. అందుకని ఆయన ఏమన్నాడు, స్వర్గంలో ఆకలి దాహం ఉండవన్నాడు. స్వర్గంలో ఆకలి దప్పిగా ఉండవటండి, అబ్బే ఉండవన్నాడు ఆయన. అయితే అక్కడ ఎముకలు నాక్కోవలసిన అవసరం లేదా అండి, అక్కడ ఎముకలు ఉండవంటే చిచ్చి ఎముకలు ఎందుకే అన్నాడు. చిచ్చి అదేం స్వర్గం అండి, దిక్కుమాల స్వర్గం. చక్కగా ఎండిపోయి కుళ్ళిపోయి ఉన్నటువంటి ఈ ఎముకల్ని నాలికతో కసాపిస నాక్కుంటూ ఉంటే ఏమి స్వర్గం, ఏమి స్వర్గం, ఇదే స్వర్గం అంటే. ఎముకలు నాక్కోవడానికి పనికిరాని ఆ స్వర్గం నాకెందుకండి, ఐ డోంట్ లైక్ స్వర్గం అది. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఓహో అసలు నీ బతుకంతేనే, నక్క ఎక్కడా నాకలోకం ఎక్కడా అన్నాడు. అది మన నోట్లో పడి నాగలోకం అయింది కానీ. అందుకని ఎప్పుడు కూడా నక్క ఎక్కడ నాకలోకం ఎక్కడ అన్న సామెత. నక్కకి స్వర్గం ఎందుకు, దాని బతికి ఎప్పుడు కూడా ఆ మూలబడి ఆ శవాలు పీక్కు తినడం దానికి ఇష్టం. అలాగే ఈ జైమిని, ఈ రాజుగారికి స్వర్గంలో ఆకలి ఉండదు, దప్పికుండదు, చాలా పవిత్రం అని ఎంతో వర్ణించి చెప్పాడు. కేరళ దేశాన్ని పరిపాలిస్తున్న సుబాహుడు అనే ఒక మహారాజు గారు దాన ధర్మాలు తప్ప అన్ని మంచి పనులు చేసేవాడు. ఆయన దగ్గరికి జైమిని మహర్షి వచ్చి, అన్నిటికంటే ఉత్తమోత్తమం దానం, కాబట్టి దానం చేయకపోతే నువ్వు తరించవు అనగానే, దానం చేస్తే స్వర్గానికి పెడతా ఉంటున్నారు కదా, ఇంతకీ స్వర్గంలో ఏముంటాయి అని అడిగాడు ఆయన. స్వర్గంలో నాస్తికులు ఉండరు, దుర్మార్గులు ఉండరు, వార్ధక్యం ఉండదు, మరణం ఉండదు, క్షుత్తుండదు, పిపాస ఉండదు, ఏ గందరగోళం ఉండదు, హాయిగా ఉంటుంది, సకల సంపదలు ఉంటాయి. కాకపోతే ఒకే ఒక చిన్న లోటు స్వర్గంలో ఉంది. ఏమిటా లోటు? పుణ్యం క్షీణించగానే మళ్ళీ భూమి మీద ఒకటి వచ్చి పడతారు వాళ్ళు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మనం చేసిన పుణ్యం ఎంతకాలం ఉంటే అంతకాలం స్వర్గంలో ఉంటాం, పుణ్యం క్షీణించగానే ఢామ్మని భూమి మీద పడతాం. ఓ ఇల్లు అద్దెకి తీసుకున్నవాడు అద్దె కట్టినంతకాలం అందులో ఉండనిస్తారు, అద్దె కట్టడం మానేస్తే బయటికి గింటేస్తారు. ఒక్కొక్కప్పుడు అద్దె కట్టినా కూడా గింటేస్తారు, కొత్త వాళ్ళకి అద్దె తెచ్చుకుంటే ఇంకొంచెం పెరుగుతుందనే ఉద్దేశంతో కూడా. అలాగే మన పుణ్యము ఏ క్షణంలో ఎందుకు క్షీణిస్తుందో తెలియక మనం స్వర్గం నుంచి గంట పడతాం. ఆ ఒక్క లోటు తప్ప స్వర్గంలో ఉన్నంతకాలం మాత్రం చాలా బాగుంటుంది. అనగానే అంతా బాగానే ఉంది కానండి, కొంతకాలం అయ్యాక పుణ్యం క్షీణించాక మళ్ళీ భూలోకంలోకి వచ్చి పడిపోయే స్వర్గం వల్ల ఉపయోగమేముంది? కాబట్టి మళ్ళీ భూమికి తిరిగి రానవసరం లేని గొప్ప లోకం ఏదైనా ఉందా అంటే లేకపోవటంటే ఊర్ధ్వంలో శివలోకం, వైకుంఠం, మణిద్వీపములు మూడు మూడే. అందులో విష్ణులోకం కొంచెం ఎక్కువ భోగాలతో ఉంటుంది. అనగానే అది ఎలా ఉంటుంది అని అడిగాడు. అది ఏ విష్ణుపదంబు బ్రహ్మంబు నాగనదియే జ్యోతియనంగను నదియ భూప జ్ఞానహీనులు దానిని కానలేరు ధ్యానయోగ నిరస్త పాతకులు దక్క. విష్ణుపదం పరబ్రహ్మస్థానం, దానినే జ్యోతిస్థానము అని కూడా అంటారు. ఈ స్థానం యొక్క గొప్పతనం ఏమిటి? నిరంతర హరిస్మరణ పరాయణులు జ్ఞానం, ధ్యానం, యోగం, వైరాగ్యం ఈ నిష్టల్లో ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడికి వెడతారు. ఎందువల్ల? స్మరణ, ధ్యానము, యోగము పాపాలని తొలగిస్తుంది. పాపం ఉన్నంతకాలం అక్కడికి వెళ్ళలేము. కాబట్టి ముందు ఏమవ్వాలి? అక్కడికి వెళ్ళాలంటే పాపాలను తొలగించుకోవాలి. వాళ్ళకి నిరస్తపాతకులు అని పేరు. తొలగింపబడిన పాపములు కలవారు, వారి పాపములన్నీ వారు చేసిన మంచి పనులతో తొలగుతాయి. అసలు ఈ పద్మపురాణం యొక్క ఫలశ్రుతులు అదే చెప్పాడు. ముందు పద్మపురాణము ఈనాటి వరకు మనము శరీరముతో ఆర్జించినటువంటి, మనస్సుతో ఆర్జించినటువంటి, వాక్కుతో ఆర్జించిన పాపాలను తొలగిస్తుంది. సాధారణంగా పాపాలు ఈ మూడింటితోటే చేస్తారు. కొన్ని పాపాలు మనస్సుతో చేస్తాం. ఎదురుగుండా ఓ పండు ఉంది, ఎంత బాగుందో గురువుగారు ఆ పండు నాకే ఇస్తే బాగుండు, ఆ పండు నేను పట్టుకుపోతే బాగుండు అనిపిస్తే ఇది కూడా మానసిక పాపమే. ఈ ఫలం పురాణం విన్న ఫలం కావాలి, కానీ ఈ భౌతిక ఫలం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఆకలి తీరుస్తుంది. తన ఎంత తాను ఆ పండు రావాలి తప్ప నాకు ఆ పండే ఇవ్వాలనుకోకూడదు. కొంతమంది శిష్యులు, గురువుగారు నాకు ఆ కండువే కప్పండి అని అడిగిన వాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళు అడిగితే ఇస్తాం ఎలాగో, కాకపోతే అడగడం ద్వారా పుచ్చుకోవడం వల్ల కూడా వస్తు వ్యామోహం అనే ఒక పాపం వస్తుందన్నమాట. ఇది మానసిక పాపం కింద లెక్క. మనస్సుతోటి సాధ్యమైనంత వరకు పాపం చేయకుండా ఉండడం చాలా అవసరం. కానీ తప్పక చేస్తాం, తెలియక చేస్తాం, కొన్ని తెలుసుకొని చేస్తాం, ఎంత కాదనుకున్నా ఒక్కోసారి చేస్తాం. ఒకప్పుడు ఓ 15 ఏళ్ల క్రితం రైల్లో పెడుతున్నప్పుడు కూడా ఆహారం లేక గజగజలాడిపోతున్నప్పుడు నా ఎదురుగుండా కూర్చున్నవాడు మంచి మైసూరు పాకం తింటుంటే ఆ మైసూరు పాకం తినాలని కోరిక నాకు వచ్చింది. ఇది కూడా మానసిక పాపమే. వాడి తిండి నేను కోరుకోవడం ఏంటి మరి? కాబట్టి మానసిక పాపాలు నేను కూడా ఓలెడు చేశాను, ఒకటా రెండా. ఏం కోరుకున్నావో మనకు తెలియదు కదా, పైకిలా కనపడతాం. కానీ అందరం మంచివాళ్ళమే కాదని అంటల్లా. గురువుగారు మంచి నామం పెట్టాడు, బాగున్నాడు, ఆయన మంచివాడు అని అనుకున్నంత మాత్రం చేత మనకి తెలియకుండానే మనస్సులో రకరకాల వికారాలు వస్తాయి. ఇవి మానసిక పాపాలు. ఇంకా వాక్కుతో చేసే పాపాలు, సాధారణంగా అనవసరంగా ఎవరిని తిట్టకూడదు, తిట్టడం ఓ పాపం. వాక్కుతో కఠినంగా బాధ పెట్టకూడదు. ఒక్కొక్కప్పుడు మేము గురుస్థానంలో ఉండడం వల్ల మీరంటే తిట్టినా మీకు వచ్చే పాపం కంటే మేము తప్పనిసరి కఠినంగా చెప్పాలి. ఎందుకని? గురువు అంటే కఠినంగా పలికే దారిలో పెట్టాలి కనుక. ఓ టీచర్ గారు ఉద్యోగం చేసిన వాళ్ళని అడిగితే చెప్తారు, పిల్లాడు అల్లరి చేస్తుంటే ఒరే దౌర్భాగ్యుడు అని తిట్టి వాడిని దారిలో పెట్టవలసిందే. వాడు పాపాత్ముడైతే నువ్వు ఎంత మంచివాడో అంటే ఎలాగా? వాడు చుట్టా బీడీ సిగరెట్ కాలుస్తుంటే అబ్బే నువ్వు కాలుస్తున్నది చుట్టా బీడీ సిగరెట్ కాదు, యజ్ఞ హోమ హోమధూళి లేకపోతే హోమాగ్ని అంటే ఎలా కుదురుతుంది అక్కడ? ఓ తాగుబోతా అండి, నువ్వు సోమపానం చేస్తున్నావు, సురాపానం కాదని పొగళ్ళేం కదా. అప్పుడు దౌర్భాగ్యుడా, నువ్వు తాగుతున్నది మద్యం రా, అది నీకు ప్రమాదం తెస్తుందిరా. నువ్వు పీలుస్తున్నది ధూమం రా, ఆ ధూమం నీ శరీరాన్ని కాష్టం చేస్తుంది, దానివల్ల నరకానికి పోతావని గురువులు మందలించి చెప్పి తీరాలి. అలా కఠినంగా మందలించడం వల్ల గురువులకి పెద్దగా దోషం రాదు. కానీ ఒక్కొక్కప్పుడు అవతల వాడు తీవ్రంగా బాధపడితే అది కూడా గురువుకి కొంచెం బాధ అన్నమాట. ఈ దిక్కుమాల శిష్యులు కొంతమంది ఉంటారు, గురువుకి పడి ఏడుస్తూ ఉంటారు, మా గురువుగారు నా కోసమే చెప్పారు ఇవన్నీ, నన్ను తెప్పారని. అలా వాడు ఏడుస్తే రవ్వంత గురువుకి బాధట, అది వాక్కుతో చేసే పాపం అంటారు. ఇంకా అనవసరమైన వాక్కులతో ఎన్ని అంటూ ఉంటాం, తెలియకుండానే అంటూ ఉంటాం మనం. ఎవరన్నా మంచి పని చేస్తుంటే వాడు దౌర్భాగ్యం తిట్టడము, మంచి ఇడ్లీ చట్నీతో నెయ్యి పోసి పెడితే ఏమి ఇడ్లీ అంటే ఉడకలేదు పనికిమాల ఇడ్లీ, నిన్నటి ఇడ్లీ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి పెట్టారని అనవసరంగా వాక్కుతో తిట్టడము, ఇలాంటి పాపములు సహజంగా ఎక్కువగా చేస్తాం. ముఖ్యంగా వాక్కుతోటి పక్కవాడి కీర్తిని చూసి అసూయపడి నిందించడం ఎక్కువ మంది చేస్తారట. ఒక వ్యక్తిని పదే పదే మంచివాడిని పొగిడితే, చూసారా వాడిని పొగుడుతున్నారు, వాడి దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది శక్తి అని తను తాను పొగుడుకుని వాళ్ళని తిట్టడం మొదలుపెట్టామా అయిపోయినట్టే ఆ రోజు నుంచి. ఒక ఆవిడ పాట పాడడానికి పిలిచామనుకోండి, అంతకంటే నేను బాగా పాడతాను కానీ ఆవిడే పిలుస్తున్నారు, ఆవిడ దగ్గరే ఉంది, నా దగ్గరే ఉందని ఎవరికైనా అనిపించి నోటితో అన్నారా, ఓహరి నాయనో, ఇది వాక్కుతో చేసే మహాపాపం. మనస్సు పోయింది, వాక్కు పోయింది, ఇప్పుడు కర్మతో చేసే, శరీరంతో చేసే పాపాలు. పాపాత్ములతో స్నేహం చేస్తే కూడా పాపమే, పాపాత్ములతో రాసుకు పూసుకుతే తిరిగితే కూడా పాపమే. నేను ఎప్పుడు జీవితంలో ఒక్క వ్యసనం లేకుండా ఉన్నానండి, కానీ వ్యసన పొరులతో రైల్లో ప్రయాణం చేశానంటే పక్కనే కూర్చునంటే నువ్వు ఏ పాపము చేయకపోయినా ఆ పాపాత్ముడితో ప్రయాణం చేయడం వల్ల ఆ పాపంలో నీకు భాగం ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత మంచివాడైనా వ్యసన పొరులతో తిరిగితే వీడికి కూడా ఆ పాపంలో ఒక భాగం ఉంటుంది. దానికి మనం చెప్పుకున్నాక పంచమహాపాతకాల్లో ఐదో పాపం ఏమిటి, పై నాలుగు పాపాలు చేసేవాళ్ళతో స్నేహము. అందుకని స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని పదే పదే చెబుతూ ఉన్నాం, వింటున్నారా అండి. మన ఇంటి పక్కనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనల్ని వ్యసనాల్లో దింపుతారు, అప్పుడు కొంచెం జాగ్రత్త పడ్డం. అలాగని వాళ్ళు అసహ్యించుకోక, మళ్ళీ అసహ్యించుకునే అధికారం నీకు లేదు, వారిని బాగు చేయాలి. కానీ ఆ వ్యసనములలో ఉన్నప్పుడు వారితో రాసుకొని పూసుకొని తిరిగి తద్వారా అందులో మనం భాగస్వాములం కాకూడదు. పుణ్యంలో ఎలాగో భాగం రాదు, కానీ పాపంలో మాత్రం భాగం వస్తుంది, కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పాపములు పద్మపురాణాన్ని వింటే పోతాయి, అప్పుడు వాడు నిరస్తపాతకుడు అవుతాడు. జ్ఞానము, శ్రవణము, స్మరణము, ధ్యానం, యోగం వీటి ద్వారా పాపాలు తొలగించుకున్నవారు మాత్రమే వైకుంఠ పదానికి వెడతారు. అనగానే అయితే కర్మలు చేస్తే స్వర్గం వస్తుంది, ఆ తర్వాత కర్మ ఫలితం పోగానే స్వర్గం నుంచి బయటకు వచ్చేస్తాం, అంతే కదండి. అవునండి అన్నాడు జైమిని. కర్మములు దానములు చేయడం వల్ల స్వర్గం వచ్చి ఆ స్వర్గంలో కొంతకాలమే ఉండి అక్కడి నుంచి భ్రష్టులు అవ్వడం కంటే ఈ కర్మలు విడిచిపెట్టి హరిస్మరణ చేసి హరికథ విని వైకుంఠానికి వెడితే సుఖం కదా, వైకుంఠమునికి వెళ్ళిన వాడు తిరిగి రాడు కదా అన్నాడు వీడు తన తెలివితేటలు ఉపయోగించి. కొంచెం వీటికి మాయదారి తెలివితేటలు అని పేరన్నమాట. అప్పుడు అది విని జైమిని అన్నాడు, చివరికి రాజా నువ్వు అర్థం చేసుకున్నది ఇదే, పుణ్యకర్మలు చేస్తే స్వర్గం వస్తుంది, పాపం చేస్తే నరకం వస్తుంది, హరిస్మరణ హరికథలు వినడం ఇవన్నిటి వల్ల వైకుంఠం వస్తుందంటే అర్థం. నువ్వు చెప్పే వక్రభాష్యం అనుకున్నావా, వారి పిచ్చివాడా, నువ్వు వైకుంఠానికి వెళ్ళాలంటే పుణ్యం రావాలి, ఆ పుణ్యం స్వర్గం వంటిది పోని పుణ్యం అయి ఉండాలి. నీకు స్వర్గం ఎప్పుడు వస్తుంది, ఏ పని చేసినా దాని ఫలితం ఆశించి చేస్తే అప్పుడు స్వర్గం వస్తుంది. ఫలితం ఆశించి చేయడం అనేది ఒకటి ఉంది, ఎలాగా రోజు పూజ చేస్తున్నప్పుడు సంకల్పంలో ఏం చెబుతున్నావు, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అని సంకల్పం చెప్పగానే నీకు కోరిక ఉంది, ధర్మం అర్థం కామం మోక్షం అనే నాలుగు పొందాలి. ఇంకా అక్కడి నుంచి రెచ్చిపోయి పురోహితులు వారు చెప్తూ ఉంటే మనం కూడా నోడుతూ ఉంటూ ఇంకేముంది, వ్యాపారాభివృద్ధి సిద్ధ్యర్థం, భూమి సిద్ధ్యర్థం, గృహ సిద్ధ్యర్థం, అనుగ్రహ సిద్ధ్యర్థం, సకల పాప పరిహారార్థం, పక్కవాడి కొంప కోలడం కోసం, నా కొంప పెరగడం కోసం, ఇక ఏది తోస్తే సంకల్పంలో చెబుతున్నాం, ఇవన్నీ కోరికలు. ఈ కోరికలను ఆశించి మనము చేస్తున్నటువంటి అర్చనల వల్ల మనకి స్వర్గమో నరకమో వస్తున్నాయి. స్వర్గం ఈ కోరికల కోసం చేయటం వల్ల కోరికలు ఎంత ఫలితం ఇవ్వగలవో అంత ఫలితమే ఇస్తాయి. గనక ఏదో ఒక గుడి కట్టించిన పుణ్యం ఉన్నంతకాలం స్వర్గంలో ఉండి ఆ పుణ్యం పోగానే మళ్ళీ భూమి మీద పడిపోతాడు. కానీ వైకుంఠంలో శాశ్వతంగా ఉండాలంటే హరిస్మరణ, హరికథ వినడంతో పాటు ఫలితం ఆశించకుండా దాన ధర్మం చెయ్యాలి. వైకుంఠానికి వెళ్ళాలంటే పుణ్యం చేయకుండా ఉంటే వైకుంఠానికి వెళ్ళడు. కాకపోతే ఏ పని చేసినా ఫలితం మీద ఆశ మాత్రం ఉండకూడదు. అప్పుడు దానికి ఏమని పేరు? బ్రహ్మార్పణము. మనం ఏ పని చేసినా బ్రహ్మార్పణం అనుకోవాలి. సహజంగా అందుకే ఆఖరణ ఏతత్ఫలం పరమేశ్వరార్పణ వస్తువు అని కాసిన నీళ్లు విడిచిపెట్టేలా చేస్తున్నారు అర్చక స్వాములు. ఈ పురోహితులు అంత గొప్ప పని చేస్తున్నారు, మీకు ఎంతో ఉపకారం చేస్తున్నారు, మీరు బాధపడతారేమో అని ముందు సంకల్పంలో అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం అవి ఇవి అని చెప్పి ఆఖరణ పిచ్చివాళ్ళలరా ఇవన్నీ కోరుకుంటే మళ్ళీ జన్మ వస్తుందిరా అందుకని ఇవన్నీ వద్దని మళ్ళీ బ్రహ్మగారు ఏం చేస్తున్నాడు ఆఖరణ? ఏతత్ఫలం పరమేశ్వర అర్పణ వస్తు అని అక్షతలు నీళ్లు చేతిలో పోయించి పళ్ళెల్లో వదిలిపెట్టించి తద్వారా ఈ ఫలితం అంతా పరమేశ్వరుడికి ఇమ్మని చెబుతున్నాడు. కానీ సహజంగా జీవులు ఏం చేస్తారు? ఈ పైన చెప్పినటువంటి సంకల్పంలో ఉన్న కోరికలనే దృష్టిలో పెట్టుకుని నీళ్లు విడిచిపెడతారు. అందుకని ఈ చివరిది పని చేయట్లు అది పనిచేస్తుంది. నీ మనస్సు దేని మీద గట్టిగా ఉందో అదే నీకు ఫలితం ఇస్తుంది. అంటే మనకి కోరిక మీద వ్యామోహం ఉండి మనం అర్చన చేస్తే ఆఖరణ నాకు ఏ కోరిక లేదు అంతా పరమేశ్వరుడికి ఇస్తున్నానన్నా పరమేశ్వరుడికి వెళ్ళదట. ఎందుకంటే లోపల ఇది ఉంది కనుక. అంటే మనం ఏం చేస్తున్నాం? నోటితోటి లేదంటూ చేత్తో కావాలంటున్నాం. ఒక ఆయన ఉండేవాడు, చాలా మొహమాట ఉన్నట్టుగా నటించేవాడు, భోజనానికి వచ్చేవాడు ఆయన. ఏ లింగయ్య గారు బూర్లు వేస్తున్నారు అనుకోండి, అయ్యి బాబా నాలుగు బూర్లు వేస్తారా, వద్దులేండి 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 అనేవాడు. ఈ చేత్తులో వద్దని ఈ చేత్తులో అనేవాడు. ఆయన అంటే మంచివాడు కనుక విషయం గ్రహించి వేసేవాడు. నాబోటివాడైతే ఎలాగో వద్దన్నాడు కదా అని వెనక్కి తీసుకుపోతాడు రోడ్డు మండి. కాబట్టి చాలామంది ఒక లక్షణం ఏంటంటే పైకేమో వద్దులండి, అయ్యో వేసేసారా, సర్లేండి ఇంకా వేయకండి, మళ్ళీ వేసారా, ఇంకా నెక్స్ట్ వేయకండి అంటాడు. ఎన్ని వేసినా నెక్స్ట్ వేయకండి అంటాడు. ఇది మాత్రం లాగిస్తూనే